హరే కృష్ణ దండత్నాములు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన భక్తి రసామృతం కక్షంలోకి. సో భక్తి రసామృతంలో ఈరోజు మేము రెండవ అధ్యాయం మరియు మూడవ అధ్యాయం రెండు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావద్దూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో రెండవ అధ్యాయం భక్తిలో మొదటి అడుగులు లేకపోతే స్టేజెస్, ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ డివోషన్ రెండవ అధ్యాయం. సో దీంట్లో మనం చూద్దామంట. సో ప్రభుపాద గారు అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు. సో మూడు కేటగిరీస్ ఉంటాయి డివోషనల్ సర్వీస్లో. రూపగోస్వామి పాద గారు ఇక్కడ భక్తి రసామృత సింధులో వర్ణిస్తున్నారు దీన్ని. ఒకటి ఏంటంటే డివోషనల్ సర్వీస్ ఇన్ ప్రాక్టీస్, అంటే ఇది సాధన భక్తి. డివోషనల్ సర్వీస్ ఇన్ ఎక్స్టసీ, అంటే భావభక్తి. డివోషనల్ సర్వీస్ ఇన్ ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్, అంటే ప్రేమ భక్తి. సో ఈ విధంగా ఈ మళ్ళీ ఈ మూడు కేటగిరీస్లో కూడా ఇంకా ఎన్నో సబ్ హెడ్డింగ్స్, అంటే ఇంకా ఎన్నో లోపల ఇంకా లెవెల్స్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాము. సో ఈ విధంగా ఇప్పుడు డివోషనల్ సర్వీస్ ఇన్ ప్రాక్టీస్ ఫస్ట్ వన్, అంటే సాధన భక్తి. ఆ సాధన భక్తిలో కూడా టూ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయట. మనము చూసాం కదా ముందు, ఇంతకుముందు సిక్స్ క్వాలిటీస్ ఉంటాయి శుద్ధ భక్తి చేసే వాళ్ళు, ఆరు లక్షణాలు అని చర్చించుకున్నాం. ఆరు లక్షణాల్లో రెండు లక్షణాలు ఉంటాయి సాధన భక్తి చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి భావభక్తి చేసేవాళ్ళు నాలుగు లక్షణాలు, అంటే ముందున్న రెండు అడిషనల్గా ఇంకో ప్లస్ టూ, ఫస్ట్ రెండు తర్వాత ఇంకా రెండు. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మన ప్రేమ భక్తిలో అన్ని సిక్స్, అన్ని ఆరు లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఏవైతే మనం ఆల్రెడీ చర్చించుకున్నామో మొదటి అధ్యాయం ఇంకా ముందులో. సో ఇంకా ఏవి ఆరు లక్షణాలు ఏంటి అనే డీటెయిల్స్ కావాలంటే మీరు మన ఫస్ట్ చాప్టర్ చర్చించుకోవచ్చు, అక్కడ ఫస్ట్ చాప్టర్ క్లాస్ వినొచ్చు, అందులో ఉన్నాయి డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనకి ఈ మూడు లెవెల్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ వన్ బై వన్ మనకి భక్తి రసామృతం రూపగోస్వామి పాద వారు వర్ణిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ రూపగోస్వామి పాద వారు చెప్తున్నారు, దట్ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ డివోషనల్ సర్వీస్ కెన్ బి క్లాసిఫైడ్ బై హిస్ పర్టికులర్ టేస్ట్. అంటే ఆయన అభిరుచి ఆసక్తి ప్రకారం అతన్ని మనము క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఎవరు అతనికి యోగ్యుడా కాదా భక్తి చేసుకోవడానికి, శుద్ధ భక్తి చేసుకోవడానికి. సో ఈ భక్తి అనేది ఇక్కడ మనకి రూపస్వామి పాద చెప్తున్నారు, ఇది మొదటి అంటే పోయిన జన్మల నుంచి కంటిన్యూ అవుతూ వచ్చేది. అంటే ముందు జన్మలో ఎవరైతే ఆల్రెడీ కొంచెం భక్తి చేసుకున్నారో వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఈ జన్మలో కూడా భక్తిలో స్టార్ట్ చేసి అంటే భక్తి కంటిన్యూ చేస్తారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే మనం పూర్తి చేసుకుంటే శుద్ధ భక్తులు అయిపోతే భగవద్ధామకి వెళ్ళిపోతాం, లేదంటే మనం కొంచెం స్టార్ట్ చేసి కొంచెం వర్క్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ జన్మలో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అలా ముందు కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఎవరు భక్తిలోకి తీసుకోలేరు. స్వతహాగా ఎవరైనా వెరీ ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చేసి భక్తి కోసం వెతికి మరీ భక్తిలో పాల్గొని లేకపోతే భక్తిని స్వీకరిస్తున్నారు, కృష్ణ కాన్షియస్నెస్ని వాళ్ళు అలా ఎంతో ఈజీగా స్వీకరిస్తున్నారు, ఇంకా వాళ్ళు దాని గురించి వెతుక్కొని మరీ దాన్ని గ్రహిస్తున్నారు, లేకపోతే వాళ్ళకి దొరకగానే వెంటనే గ్రహించేస్తున్నారు, ఇంకా దానిలో భక్తిలో ఎంత ఈజీగా ఫాలో అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో ఆల్రెడీ ముందు పోయిన జన్మలో వాళ్ళు భక్తి ఎంతో అంత చేశారు, దాని ప్రకారం ఎంత చేసుకున్నారో అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఎందుకంటే భక్తి ఎప్పుడు నశించిపోదు, మీరు ఎంత చేసుకున్నారో ఈ భక్తిలో ఈ జన్మలో భక్తి ఎంత చేసుకున్నారో అది ఎప్పుడు నశించిపోదు. సో ఎక్కడి వరకు మీరు కంప్లీట్ చేస్తారో 10% చేస్తే 11 నుంచి స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ జన్మలో. సో పోయిన జన్మలో మీరు 10% కంప్లీట్ చేసుకుంటే ఈ జన్మ 11% నుంచి కంటిన్యూ చేస్తారు. సో ఈ విధంగా ఇది ఇక్కడ మనకు ప్రభుపాద గారు చెప్తున్నారనమాట. మరి ఇది ఒకటే మార్గమా? ఒకవేళ పోయిన జన్మలో నేను ఏ భక్తి చేసుకోలేదు, జీరో, అంటే ఈ జన్మలో నాకు ఛాన్స్ లేదా? అలా లేదనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, రెండు ఆప్షన్స్, ఒకటి మీరు ఆల్రెడీ పోయిన జన్మలు చేసుకుంటే ఈ జన్మలో ఈజీగా మీరు భక్తిని స్వీకరించి కంటిన్యూ చేసుకుంటారు అవకాశం దొరకగానే. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మీరు తెలుసో తెలియకో జ్ఞానంలోనో అజ్ఞానంలోనో ఎవరైనా శుద్ధ భక్తుడికి సేవ చేస్తే కానీ, ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తే కానీ, అలా అజ్ఞాత సుప్రీతి మీకు లభించి తద్వారా మీరు భక్తి జీవితాన్ని మొదలుపెట్టవచ్చు, జీరో నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ లైఫ్లోనే మీరు జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీరు పోయిన జన్మలు కూడా 10% ఎంతో పర్సెంటేజ్ చేశారనుకోండి, అక్కడ కూడా ఎప్పుడో అప్పుడు ఏ జన్మలోనో మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు, అవునా? సో ఆ జీరో నుంచి స్టార్ట్ చేయాలి మీరు భక్తి అంటే, ఒక శుద్ధ భక్తుడి యొక్క కృప కావాలి మీకు. ఎవరో ఒక శుద్ధ భక్తుడికి మీరు సేవ చేసి జ్ఞానంలోనూ అజ్ఞానంలోనూ, అలా మీకు తెలియకుండానే ఎవరు శుద్ధ భక్తుడికి సేవ చేయడం ద్వారా కానీ, ఆయన యొక్క ఆజ్ఞను పాటించడం ద్వారా కానీ, తద్వారా మీరు ఒక అజ్ఞాత సుకృతిని సమకూర్చుకుంటారు, తద్వారా మీరు ఈజీగా భక్తులు రాగలుగుతారు, భక్తి మార్గంలోకి వచ్చి భక్తి జీవితాన్ని మొదలుపెట్టగలుగుతారు, గ్రహించగలుగుతారు శుద్ధ భక్తిని. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా వ్యక్తులు మీరు కనిపించారనుకోండి, కొంతమందికి భగవద్గీత భాగవతం పైన అభిరుచి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎంతో చక్కగా భగవద్గీత భాగవతం చదువుకొని వినేసి లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు భక్తిలోకి. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎవరికైతే న్యాచురల్గా స్వతహాగా సహజంగా గీతా భాగవతం పట్ల ఆసక్తి అభిరుచి ఉందో అలాంటి వాళ్ళు గీతా భాగవతాన్ని చదివి విని వాళ్ళు భక్తి మార్గంలో ఎంతో ఈజీగా ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎక్కువగా కష్టం ఉండదు. కానీ ఎవరైతే ఇలా కాదో, ఎక్కువగా వాళ్ళు వాళ్ళ బుద్ధి తెలివితేటలతోని వాళ్ళ లాజిక్ ఆర్గ్యుమెంట్స్తోని వాద వివాదం చేసుకుంటూ తర్క వితర్కంతో ప్రతిసారి కూడా ఇదెందుకు అదెందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు కాదు అలా ఎందుకు కాదు కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చెప్పాడు ఇలా ఎందుకు చెప్పలేదు ఎప్పుడు ఇదే అనమాట గోళ. సో ప్రతి ఒక్కటి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ బుద్ధితోనే అర్థం చేసుకొని, కృష్ణుడు కూడా భగవంతుడిని కూడా వాళ్ళ బుద్ధి తెలివితేటలతో జ్ఞానంతోనే అర్థం చేసుకొని, వాళ్ళ బుద్ధి తెలివితేటలు జ్ఞానంపైనే ఎక్కువ ఆధారపడి ఉంటారు, భగవంతుడి కృపపైన భక్తుల యొక్క కృపపైన కాకుండా. సో ఇలాంటి వారికి చాలా కష్టతరం అంట భక్తి మార్గం. సో భక్తి మార్గంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ముందుకెళ్ళాలంటే భక్తిలో ముఖ్యమైనది భగవంతుడు మరియు శుద్ధ భక్తుల యొక్క కృప ఆశీర్వాదం దయ, ఇది మనకు కావాలి. మన ఎంత బుద్ధి తెలివితేటలు ఎంత పాండిత్యం ఉన్నది అది సెకండ్ అనమాట, అదంత ఇంపార్టెంట్ కాదు. సో దాని ద్వారా మనం ఎప్పుడు భగవంతుడిని చేరుకోలేం లేకపోతే భగవంతుడిని అర్థం చేసుకోలేం సంపూర్ణంగా. సో అలా మెంటల్ స్పెక్యులేషన్ ఆర్గ్యుమెంటేటివ్ ప్రాసెస్ వాళ్ళకి కష్టం అంట. సో వాళ్ళకన్నా మనం ఈజీగా ఎవరైతే భగవంతుడు యొక్క భగవద్గీత భాగవతంలో ఉన్న శిక్షణల్ని స్వీకరించి గ్రహించి ఆసక్తితో ఎవరైతే దాన్ని గ్రహించుకుంటారో గ్రహించగలుగుతారో వాళ్ళు ఇంత ఈజీగా భక్తులు ముందుకెళ్ళగలుగుతారు. సో ఇవన్నీ మనకి ఎన్నో శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు ఇచ్చారు దీని గురించి. ఎందుకంటే ఈ లాజిక్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈరోజు ఒక లాజిక్ ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ ఈరోజు ఒక థియరీ ఒకడు చెప్తాడు, తర్వాత ఇంకొక రోజు ఇంకొకతను వచ్చి ఖండించేస్తాడు అతని తెలివితేటల బుద్ధితో, అంటే అంతే మళ్ళీ కొత్తది స్థాపిస్తారు. ఇలా ఎప్పుడు ఆర్గ్యుమెంటేషన్ లాజిక్ ఎప్పుడు ఒకటి తర్వాత ఒకటి అలా సేఫ్ కాదనమాట, ఏది కరెక్ట్ ఏదో మనకు తెలియదు. సో అందుకనే దాని నుంచి ఎప్పుడు మనం సరైన నిర్ణయానికి రాలేము, సరైన జ్ఞానాన్ని పొందలేము. సో అందుకనే మనం ఏం చేయాలంటే, మహాజనయేన గత సువంత అని శ్రీమద్ భాగవతంలో చెప్పారు, మహాజనుల యొక్క పదచిహ్నాలని మనం అనుసరించుకొని వెళ్ళిపోవాలి. సో అది పద్ధతి అన్నమాట. సో అందుకే మనం ఇక్కడ రూపగోస్వామి పాదం నుంచి నేర్చుకుంటున్నాం. ఆయన మనకి ఆచార్యులు, మనం రూపానుగాస్. సో ఇక్కడ మనకి ముందే చెప్పారు రూపగోస్వామి పాదం వారు, ఇలా మూడు లెవెల్స్, మూడు కేటగిరీస్ ఉంటాయి టోటల్గా, సాధనాభక్తి, భావభక్తి, ప్రేమభక్తి. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా భావభక్తి ఇంకా ప్రేమ భక్తి గురించి తర్వాత చెప్తారు, ముందు తర్వాత అధ్యాయాల్లో. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజెస్ కదా, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే సాధనాభక్తి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాలంటే 2 నుంచి 16 వరకు, ఈ సెకండ్ చాప్టర్ కదా, 2వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు సాధనాభక్తి గురించే వర్ణిస్తారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అందరూ సాధకులం కనుక మనకు దీని గురించి తెలుసుకోవడం వల్ల మనకు ఎంతో లాభదాయకం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ సాధనాభక్తిలో కూడా, సాధనాభక్తి అంటే మన యొక్క ఇంద్రియాలని, మనస్సుని మనం ఏదో విధంగా భగవంతుడి యొక్క కార్యాల్లో, భక్తి కార్యాల్లో యుక్తపరచడం, నియుక్తపరచడం, దీన్నే సాధనాభక్తి అంటారు ఒక విధంగా చెప్పాలంటే. సో తద్వారా మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంకా మన ఇంద్రియాలు, కార్యాలు, అన్ని అవయవాలు అన్నీ కూడా భగవంతుడి సేవలో నియుక్తపరచడం. సో తద్వారా దీన్ని ప్రాక్టికల్ డివోషనల్ సర్వీస్ లేకపోతే సాధనాభక్తి అంటారు. ఇప్పుడు ఈ సాధనాభక్తి విధంగా మనం చేసేది ఏదో, దీని ద్వారా మనము ఫైనల్గా అయితే కృష్ణ ప్రేమను పొందాల్సిందే. ఇప్పుడు ఇది, దీని వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ సాధన చేయడం, ఈ ప్రాక్టీస్ వల్ల, సాధన వల్ల మనం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మామూలుగా బయట జనాలు సపోజ్ ఏదైనా కొత్త స్కిల్ లేకపోతే కొత్త ఏదైనా నేర్చుకోవాలని కోర్స్ చేస్తారు, లేకపోతే ఏదైనా స్కూల్కు కాలేజ్కి వెళ్తారు ఏదో కొత్త విషయం, కొత్త కోర్సు, కొత్త స్కిల్ డెవలప్ చేసుకోవడానికి. సో అది వాళ్ళకి ముందు తెలియదు, కానీ దాన్ని అక్కడ నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసి, తెలియదు అది, కానీ ఇప్పుడు వాళ్ళు నేర్చుకొని దాని గురించి ప్రాక్టీస్ చేసి అందులో బాగా ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇది అటువంటిది కాదండి. ఇది ఏదో ఆర్టిఫిషియల్గా మనకు ఏంది తెలియంది లేనిది, మనలో లేని దాని గురించి మనం నేర్చుకోవట్లేదు, ఇక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు. ఇది ఆల్రెడీ మనలో ఇది ఉంది, ఇది మన హృదయంలో కృష్ణ ప్రేమ ఆల్రెడీ ఉంది. కృష్ణ భావనామృతం అనేది మనం ఆల్రెడీ ముందు మనకు కృష్ణ హృదయంలో ఉంది, కానీ అది ఇప్పుడు డార్మెంట్ స్టేజ్ అన్నమాట, అంటే పడుకుందన్నమాట, నిద్ర నుంచి లేపాలన్నమాట, జాగృతం చేయాలి. సో ఇది జాగృతం, కృష్ణ చైతన్యాన్ని జాగృతం, మనలో ఆల్రెడీ దాగి ఉన్న కృష్ణ చైతన్యాన్ని, నిద్రపోతున్న కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడమే ఈ సాధన భక్తి యొక్క ముఖ్య లక్ష్యం. అంటే దీనికి ప్రభుపాద ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, 1 ఇయర్ అలా. సో అతను ఇప్పుడే ఇంకా లేచి నించోని నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అతను నించోని ప్రయత్నించడంలో ఆ టైంలో మనం కొంచెం హెల్ప్ చేస్తాము, ఇంకా అప్పుడు ఆ బాబుకి కానీ పాపకి కానీ హెల్ప్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొంత సమయం తర్వాత స్వతహాగా నించోని స్వతహాగా నడవడం నేర్చుకుంటుంది పాప కానీ బాబు కానీ, అవునా? సో నడిచే ఆ శక్తి, నడిచే ఆ ఎబిలిటీ, సామర్థ్యము ఆల్రెడీ ఆ పాప బాబులో ఉంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే. సో అలా అన్నమాట, ఈ కృష్ణ భావనామృతం అనేది దాగి ఉంది, నిద్రపోతుంది, దాన్ని జాగృతం చేయడమే ఈ యొక్క సాధనాభక్తి యొక్క లక్ష్యం, ఉద్దేశం. సో ఎందుకు అంటే ఇలా సాధన భక్తి చేయడం వలన ఇప్పుడు ఎలా అది దాగిపోయిందంటే కప్పిపోయి ఉంది, ఎన్నో అనర్థాలు, ఎన్నో రకాల భౌతిక ఆసక్తులు, బంధనాలు, ఇవన్నీ కార్యాల ద్వారా. సో ఈ మనము హరే కృష్ణ మామంత్రం జపం చేసినప్పుడు లేకపోతే భక్తి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే చేతో దర్పణ మార్చడం, ఈ చేతన ఇప్పుడు కప్పిపోయి ఉంది కదా, భౌతిక చేతన ద్వారా, భౌతిక విషయాల ద్వారా, అనర్థాల ద్వారా ఇదంతా తొలగిపోతుంది, చేతో దర్పణ మార్జనం క్లీన్ అయిపోతుంది అన్నమాట ఈ చేతన. అప్పుడు మనకు స్పష్టంగా మనం ఎవరు, మనం ఆత్మ, మనం కృష్ణు యొక్క దాసులము, మనం కృష్ణుడికి భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి అనే విషయం అనేది జాగృతం అవుతుంది. సో అందుకనే దీనికోసం కొంచెం ప్రాక్టీస్ అవసరము. అందుకే మనం ఫస్ట్ మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలన్నమాట, దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, శుద్ధపరచుకునే ప్రాసెస్. సో ఇలా మనము ఈ ప్రాసెస్నే, ఈ ప్రాక్టీస్నే మనం సాధన భక్తి అంటాం. సో దీని గురించే మనం ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చర్చించుకోబోతున్నాం. సో ఫస్ట్ అందుకే సాధన భక్తి అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి ముందు, దాని తర్వాత ఎలా చేయాలనేది అన్ని అధ్యాయాల్లో నేర్పిస్తారు మనకి. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, భద్రావస్థలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే భవరోగంతో కూడుకొని ఉన్నాడు. అందుకనే ఇలాంటి రోగికి ఒక డాక్టర్ అవసరం. సో అందుకనే మనకు శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎవరైతే ఇలా భౌతిక బంధంలో కష్టాలు పడుతూ ఉన్నాడో, అసలైతే ఆత్మ సచ్చిదానందం, శాశ్వతము ఆనందంగా సంపూర్ణమైన జ్ఞానంతో ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎంతో కష్టపడుతూ, ఎంతో కష్ట దుఃఖాల్లో, ఇంకా ఈ శరీరంలో ఉండేదానికి ఈ శరీరం ఒకరోజు నశించిపోతుంది, ఇంకా అంధకారంలో అజ్ఞానంలో జీవిస్తుంది. సో అందుకే ఎందుకు అంటే వికర్మ కారణంగా, ఏ కర్మలు చేయకూడదు అటువంటి కర్మలు చేయడం కారణంగా ఇలా బద్ధ జీవిగా బద్ధుడైపోయి ఈ జీవుడు రకరకాల కష్టాలు అనుభవిస్తున్నాడు. అందుకనే సాధన భక్తి చేయాలి మనం. సో తద్వారా, విచ్ మీన్స్ టు ఆఫర్ మంగళారతి ఇన్ ద మార్నింగ్, ఇలా సాధన భక్తి అంటే పొద్దున్నే లేచి మంగళారతి చేయడం, మనం తర్వాత మన గురువు గారికి ప్రణామాలు అర్పించుకోవడం, ఇంకా అలా మనకు ఎన్నో నియమాలు ఉన్నాయి భక్తి మార్గంలో, అవన్నీ నియమాల్ని పాటించడం, ఇవన్నీ 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఈ పిచ్చి, లేకపోతే ఈ భవరోగం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది, పరిష్కారం క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎలాగైతే ఒక సైకియాట్రిస్టు ఒక పిచ్చివాడిని పిచ్చి నయం చేస్తాడో, అలాగే ఇక్కడ ఈ భాగవతం, ఈ భగవద్గీత, ఈ భక్తి యోగం యొక్క ప్రాసెస్ ద్వారా ఒక వ్యక్తి యొక్క భవరోగం అనేది తొలగిపోతుంది. ఆ ప్రాసెస్ని ఇక్కడ సాధన భక్తి అని, తద్వారా మాయామోహం నుంచి బయటపడతారు ఒక వ్యక్తి. సో సాధన భక్తి గురించి నారదముని మనకి భాగవతంలో మెన్షన్ చేస్తారు, యుధిష్ఠిర మహారాజు చెప్తారు, రాజా ఎలాగో అలాగా ఏదో విధంగా నువ్వు కృష్ణుడి పైన నీ మనసును కేంద్రీకరించాలి, అదే ముఖ్యమైన లక్ష్యం సాధన భక్తులు, దాన్నే కృష్ణ భావనామృతం మనం అంటాం. సో ఆచార్య గురువు యొక్క ముఖ్య ఉద్దేశము, ఆయన యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే ఎలాగో అలాగా తన యొక్క శిష్యుడి యొక్క మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించే విధంగా ఆయనకు సేవలు కానీ ఆయనకు ఆదేశాలు కానీ ఇవ్వడం. సో ఇది సాధన భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మన సాధన భక్తి అనేది మొదలవుతుంది, ఈ విధంగా మన భక్తి మార్గం మొదలవుతుంది. చూడండి, శుద్ధ భక్తులు ఆల్రెడీ కృష్ణ ప్రేమ పొందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ నిరంతరం కృష్ణుడి గురించి చింతిస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి ఇలా చెప్పనవసరం లేదు, మీరు ఏమైనా చేయండి కానీ ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరించుకునే విధంగా కార్యాలు చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అది ఎవరికి చెప్పాలి? మనలాంటి బద్ధజీవులకి అది అవసరం అన్నమాట. ఎందుకంటే మనం కృష్ణుడి గురించి స్వతహాగా సహజంగా మనకు అంత ప్రేమ లేదు, ఎప్పుడు మనం ఆయన గురించి గుర్తుంచుకోం. మనకు ఛాన్స్ దొరికితే ఎన్నో చెత్త విషయాల గురించి చర్చిస్తాము, లేకపోతే ఎన్నో భౌతిక కార్యాల్లో నిమగ్నం అయిపోతాం, కృష్ణుడి గురించి మర్చిపోతాము. సో అందుకని మనకు నియమిత రూపంలో ప్రతిరోజు 16 మాలలు జపం చేయి, అంటే ఒక 2 గంటలైనా కనీసం కృష్ణనామం జపం చేస్తే కృష్ణుడి గురించి తలుచుకుంటావు, వింటావు కృష్ణనామాన్ని. భాగవతం క్లాస్ ప్రతిరోజు విను చదువు, గీత భాగవతం విను చదువు, తద్వారా ఎలాగో అలా కృష్ణుడి యొక్క ఆదేశాన్ని వింటూ కృష్ణుడి గురించి తెలుసుకుంటాం, కృష్ణుడి గురించి జ్ఞానాన్ని పొందుతాం, కృష్ణుడి గురించి స్మరించుకోగలుగుతాం. సో అందుకే రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా 24 గంటలు మనం ఏదో విధంగా భగవంతుడిని గుర్తుంచుకునే విధంగా చేసే ప్రయత్నం, చేసే కార్యాలే సాధనా భక్తి. ఇది మనకు అవసరం. అందుకే నియమితం రూపం, నియమం ప్రకారం చేయాల్సి వస్తుంది మనం. లేకపోతే నియమం లేదు, రూల్ లేదనుకోండి, మీరు ప్రతిరోజు 16 మాలలు చేయాలని రూల్ లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు మాలలు జపం చేయండి అంటే ఎవడు ఎన్ని చేస్తాడు మాలలు? ఎవరెన్ని మాలలు చేస్తారో ఏం గ్యారంటీ లేదు. అదే రూల్ పెట్టేస్తారనుకోండి, ప్రతిరోజు 16 మాలలు చేయాల్సిందే అంటే ప్రతిరోజు 16 మాలలు చేయాలంటే కనీసం 2 గంటలైనా ఫిక్స్గా మీరు కృష్ణనామం జపం చేసి కృష్ణనామం వినడం, కృష్ణనామాన్ని స్మరించుకునే అవకాశం ఉంది అతనమాట. ఎంత మనం కృష్ణుని గుర్తుంచుకోగలిగితే అంత శుద్ధమవుతాం మనం. దానికి ముఖ్యమైన మంచి ఉదాహరణ ఏంటంటే అంబరీష్ మహారాజ్. సవై మన కృష్ణ పదార విందయో వచంసి వైకుంఠ గుణానువర్ణని. సో ఆయన మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించాడు. ఎలా కేంద్రీకరించాడంటే ఆయన అన్ని అవయవాల్ని, ఇంద్రియాల్ని, మనస్సుని అన్నీ కూడా కృష్ణుడి సేవలో నియుక్తపరిచాడు. ఉదాహరణకి ఇక్కడ వాచాంసి వైకుంఠ గుణానువర్ణని, ఆయన యొక్క వాక్శక్తిని, మాట్లాడే శక్తిని, తద్వారా ఆయన చేశాడంటే ఆయన వైకుంఠ గుణానువర్ణ, వైకుంఠం గురించి గుణగానం చేస్తూ, కృష్ణుడి గురించి గుణగానం చేస్తూ అలా ఆయన యొక్క వాక్శక్తిని భగవంతుడి సేవలు యుక్తపరిచారు. అలా చేతుల ద్వారా మందిరాన్ని మార్జనం, క్లీన్ చేయడం, అలా ఆయన చేతులు కాళ్ళు అన్ని అవయవాల ద్వారా భగవంతుడి యొక్క భక్తి కార్యాల్లో నిమగ్నం అయిపోయాడు. తద్వారా ఆయన ఎల్లప్పుడూ భగవంతుడిని అలా స్మరించుకుంటూ ఉన్నాడు. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఒకవేళ చేయగలిగితే, ఎవరైనా సరే, ముఖ్య ఉద్దేశం ఇది ఉండాలి మనం చేసే కార్యాల్లో. ఇది ఈ కార్యం ద్వారా నేను కృష్ణుడిని స్మరించుకోగలుగుతున్నా లేదు. సో అందుకే మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే, మనము ఎప్పుడు భగవంతుడిని గురించి స్మరించుకునే విధంగా, ఎప్పుడు గురించి మనం భగవంతుడిని గుర్తుంచుకునే విధంగా మన యొక్క లైఫ్ డిజైన్ చేసుకోవాలి, మన కార్యాలను డిజైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం చాలా ఫాస్ట్గా కృష్ణ భక్తిలో ప్రగతి సాధిస్తామని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. అంటే మన యొక్క దాగి ఉన్న, లేకపోతే ఇప్పుడు నిద్రావస్థలో ఉన్న కృష్ణ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. అది ఉద్దేశం, ముందే చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ సాధనా భక్తిలో కూడా రెండు భాగాలు, అంటే రెండు లెవెల్స్ ఉన్నాయంట. ఒకటి వచ్చేసి చెప్పాం కదా, నియమాల ప్రకారం, ఇంకా గురుదేవుడి యొక్క ఆదేశం ప్రకారమే, అంటే గురుదేవు ఆదేశం, శాస్త్రంలో ఇచ్చిన నియమాలు, వీటి ఆధారంగా ఇది ప్రేరణ. అంటే ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి, సాధన భక్తిలో రెండు రకాలు, సాధనా భక్తిలో రెండు రకాలు ఉన్నాయి. అందులో డిఫరెన్స్ ఏంటంటే, మొదటిది వైది సాధనా భక్తి, రెండవది రాగానుగా సాధనా భక్తి. వైది సాధనా భక్తి అంటే ఇక్కడ ముఖ్యమైన ప్రేరణ ఏంటంటే విధి, అంటే రూల్. ఇక్కడ రాశారు బుక్లో, శాస్త్రంలో, గీతలో, భాగవతంలో, రూపగోస్వామి పద చెప్పారు ఇక్కడ. సో భక్తుల సామర్థ్యంలో ఇలా చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తుంది, అందుకే మనం అలా చేయాలి అంతే. అలా చేస్తేనే మనం ప్రగతి సాధిస్తాం. రూల్ ఇది, మనం పాటించాలి అంతే. అది ఇన్స్పిరేషన్, ఎందుకంటే శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే మా గురువు గారు చెప్తున్నారు నువ్వు ఇది చెయ్యి అని, గురువు గారు ఆదేశం కాబట్టి నేను ఫాలో అవ్వాలి అంతే, వేరే ఇంకేం లేదు. ఇవి రెండు, ఇది అంటే స్వతహాగా నాకు చేయాలనే కోరిక కానీ, స్వతహాగా నాకు చేయాలనే ఆసక్తి కానీ, ఇంట్రెస్ట్ కానీ నాకేం లేదు. ఒకవేళ ఆదేశం, గురుగారు ఆదేశం లేకపోతే, శాస్త్రంలో రాసి ఉండకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను అంతే. నాకేం స్పెషల్గా, నాకు మాలను చెప్పాలని, హరికృష్ణ మామంత్రం చెప్పాలని నాకు ఏం ప్రేమ లేదు. మంగళారతి వెంటనే పొద్దున్నే లేచి మంగళారతి అటెండ్ అవ్వడం, భగవంతుడికి ఆరాధన చేయడం, భగవంతుడికి విగ్రహాలని అలంకరించడం, నాకు అంత టేస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. కానీ గురువుగారు చెప్పారు, శాస్త్రాల్లో అంటున్నారు, రాశారు, ఇలా చేస్తే నేను ముందుకెళ్తావయ్యా, ప్రగతి సాధిస్తావు భక్తిలో అని, అందుకే నేను చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట, ఒక రూల్ కాబట్టి నేను పాటిస్తున్నాను, గురువుగారు చెప్పారు పాటించాలి కాబట్టి పాటిస్తున్నాను. సో ఇది ఫస్ట్ స్టేజ్. ఇంకా సెకండ్, ఇది కూడా మంచి స్టేజే, తద్వారా వ్యక్తి శుద్ధభక్తే చేస్తున్నాడు. మనం ఎప్పుడు దీన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఒక వ్యక్తి శాస్త్రాలని, గురువు యొక్క ఆదేశాలను అనుసరిస్తున్నాడు, ఇంకేం కావాలి, తప్పకుండా అది శుద్ధభక్తి. అఫ్కోర్స్ ఇంకా అతను శుద్ధ భక్తుడు అవ్వలేదు, కృష్ణ ప్రేమ ఆయనలో జాగృతం అవ్వలేదు, అయినా కానీ ఆయన ఈ యొక్క కార్యం ద్వారా, ఈ యొక్క ముఖ్యమైనది ఏంటంటే, గురువు గారిని అనుసరిస్తున్నాడు, శాస్త్రాలను అనుసరిస్తున్నాడు. ఈ గురువు సాధు శాస్త్రాన్ని అనుసరించి తను భక్తి చేస్తున్నాడు కనుక అతను శుద్ధభక్తుడు కాకపోయినా ఆయన చేసే భక్తి మాత్రం శుద్ధభక్తే. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ, సాధకులందరికీ. సో ఇలా బాగా చేసిన తర్వాత మనం చెప్తున్నాం కదా, న్యాచురల్గా మన ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన శుద్ధం జరుగుతుంది, పరిష్కారం అవుతుంది, ఇలా క్లీన్ అవుతుంది మన హార్ట్ చేతన. సో కొంత సమయం తర్వాత మనకి సహజంగా ఆసక్తి డెవలప్ అవుతుంది భగవంతుడి పట్ల, లేకుంటే మీకు ఏ సేవలు ఇచ్చారో ఆ సేవల పట్ల. అలా ఇప్పుడు ముందు రూల్, పొద్దున్నే లేవాలి, మంగళారతి అటెండ్ అవ్వాలి, భగవంతుడికి ఆరతి ఇవ్వాలి, భగవంతుడి అలంకరణ చేయాలని ఒక రూల్ ప్రకారం మనం చేస్తున్నాం మనకు ఆసక్తి లేకుండా. కానీ ఎప్పుడైతే మనకు కొంచెం ఆసక్తి, అనురాగం డెవలప్ అవుతుందో, అప్పుడు మనము రూల్ ఉంది, రూల్ పాటిస్తున్నాము, కానీ ఇప్పుడు రూల్ ఏదో రూల్ కాబట్టి పాటించడమే కాకుండా మనకు కూడా ఆసక్తి ఉంది ఇప్పుడు చేయాలని. సో మనం ఎంతో ఆనందంగా, మనము సొంతంగా స్వతహాగా అవి ఇప్పుడు లేచి మంగళారతి, ఏదో రూల్ ప్రకారమే లేవడం కాదు, అరే నేను పొద్దున్న లేవాలి, పొద్దున్న మంగళారతి అటెండ్ అవ్వాలి, భగవంతుడిని దర్శించుకోవాలి, భగవంతుడికి హారతి చేయాలి, భగవంతుడు అలంకరించ అనే ఉత్సాహంతో, ఇంట్రెస్ట్తో, ఆసక్తితో మనం పొద్దున్న లేస్తున్నాం. అలాగే అదే ఉత్సాహం, ఆసక్తితో సేవలు చేస్తున్నాం, సేవ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం, అరే ఇంకా బాగా అలంకరించేలా చేస్తే ఎలా ఉంటుంది భగవంతుడికి, ఇలా అలంకరణ చేస్తే ఇంకా ఎలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇంకా సేవను ఇంకా డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదో సేవ చేయాలి అనే రూల్తో చేయట్లేదు, ఒకటి అంటే డ్యూటీ రూల్ చేయాలి, చేస్తున్నాను అంతే, అయిపోయిందా, అయిపోయింది. కానీ ప్రేమతో, అనురాగంతో చేసినప్పుడు ఏంటంటే ఇంకా బాగా చేయాలి, కృష్ణుని సంతృప్తిపరచడానికి ఇంకా బాగా చేయాలి అనే ఒక తపన, ఆసక్తితో సేవ చేయడం అనురాగంతో, అది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. అది రాగానుగా సాధన భక్తి. ఇంకా మనం శుద్ధం అవ్వలేదు సంపూర్ణంగా, కృష్ణ ప్రేమ పొందలేదు మనకి, కానీ కొంచెం ఆసక్తి అనేది డెవలప్ అయింది. సో అది కూడా మనకి ఇప్పుడు ఒక ప్రేరణ. ఓన్లీ రూల్ ఒక్క రూల్ ఉంది, మా గురుగారు చెప్పారు కనుకనే చేస్తున్నాను కాదు, గురుగారు కూడా చెప్పారు, రూల్ కూడా ఉంది, కానీ ఇప్పుడు నాకు కూడా ఆసక్తి కలిగింది దాని పట్ల. సో ఈ విధంగా ఎప్పుడు ఎంతో ప్రేమతో ఎంతో హృదయం పూర్వకంగా ఆ సేవను చేస్తూ ఉన్నాడు. ముందు కొంచెం మెకానికల్గా చేసిన, ఇప్పుడు హృదయపూర్వకంగా చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక అటాచ్మెంట్ అనేది డెవలప్ అయిందనమాట, ఆ సేవ పట్ల కానీ, ఆ ఆదేశం పట్ల కానీ, ఆ నియమం పట్ల కానీ. సో ఇంకా దాన్ని పాటిస్తున్నాం, ఇప్పుడేం మనం నియమాలను ఉల్లంఘించట్లేదు, లేకపోతే గురుగారు ఆదేశాలు ఉల్లంఘించము, అవి ఎప్పుడు పాటిస్తాం, పాటిస్తూనే ఇప్పుడు దాంతో పాటు యాడ్ అయిందనమాట ఫీలింగ్. ఇప్పుడు ఒక ఫీలింగ్తో మనం చేస్తున్నాం సేవని. సో ఇదన్నమాట, అందుకనే ఇది ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. సో ఇది రెండు రకాలు అన్నమాట, అందుకనే వైదీ సాధనా భక్తి, రాగానుగా సాధన భక్తి. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి వైదీ సాధన భక్తి, దానిపైన వచ్చేసి రాగానుగా సాధన భక్తి. సో దీని గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకా సుఖదేవ గోస్వామి ఉదాహరణ ఇచ్చారు. పరీక్షిత్ మహారాజు ఇప్పుడు ఒక వారంలో చనిపోతాడు, ఆయనకు శ్రాపం కలిగింది అని తెలిసినప్పుడు ఆయన వెళ్ళి సుఖదేవ గోస్వామిని అడుగుతాడు, నిర్భయంగా ఉండాలి ఒక వ్యక్తి మృత్యు సమయంలో, అసలు ఏం చేయాలి అలా నిర్భయంగా ఉండాలి అంటే అని అడిగితే, అప్పుడు ఆయన అడిగారు. సో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకి సుఖదేవ స్వామి జవాబిస్తూ, నువ్వు శ్రవణం కీర్తనం ఈ విధంగా చేస్తూ భక్తి చేసుకో అని చెప్పాడు, శ్రవణం చెయ్యని చెప్పాడు. సరే, ఆయన గురుగారుగా స్వీకరించారు, సుఖదేవ స్వామి గురువుగా స్వీకరించారు, శిక్ష ఆయన నుంచి తీసుకున్నారు. శ్రవణం 7 దినాలు నిరంతరం ఆయన శ్రవణం చేశారు సుఖదేవ స్వామి నుంచి. అలా శ్రవణం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోయారు పరీక్షిత్ మహారాజు. సో అక్కడ గురువుగారి ఆదేశాన్ని అలా నియమం ప్రకారం పాటించారనమాట, సాధన భక్తి. దానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, భగవంతుడి శ్రవణం చేయడం, భగవంతుడిని స్మరించుకోవడం, అదే చేశాడు పరీక్షిత్ మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ముఖ్యమైనదంటే ఇది, ఈ మాయావాదులు ఉన్నారే వాళ్ళు ఏంటంటే, ఇలా భగవంతుడి నామాన్ని వినడానికి కానీ, భగవంతుడి లీలల గురించి వినడానికి కానీ, శ్రవణం కీర్తన పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడినే నమ్మరు, అంటే భగవంతుడు రూపం ఉందనే నమ్మరు, ఆయన రూపం అంతా కూడా మాయ అనుకుంటారు, ఆయన చేసే లీలలన్నీ కూడా మాయ అనుకుంటారు. అందుకని వారు భగవంతుడి గుణ రూప లీల మహిమలకి ప్రాధాన్యతనివ్వరు, అది వినడానికి కానీ స్మరించుకోవడానికి కానీ వాళ్ళకి ఆసక్తి ఉండదు. దాని కారణంగా వాళ్ళు ఈ భక్తి మార్గాన్ని అనుసరించలేకపోతారు. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడు మందరి హృదయాల్లో ఉన్నాడు పరమాత్మ రూపంలో. అందుకే ఏదో విధంగా మనం కృష్ణుడి కనుక ఆసక్తులం అయిపోతే, కృష్ణుడు మన ఈ భయాన్ని తొలగించేస్తారు, అన్ని రకాల భయాల్ని తొలగించేస్తారు. కృష్ణుడు చెప్తాడు కదా, నమే భక్త ప్రణశ్యతి అని చెప్తారు భగవద్గీతలో, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అవ్వడు, అంటే ఆయన యొక్క భక్తి ఎప్పుడు నాశనం అవ్వదు, శరీరం ఎలాగో నశించిపోతుంది కానీ ఆయన భక్తి ఎప్పుడు నశించిపోదు, కృష్ణుడు ఆ గ్యారంటీ ఇస్తారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఎంతో ఈ యొక్క జన్మ మృత్యు జర వ్యాధి నుంచి కూడా మనం బయటపడవచ్చు భక్తి ద్వారా. సో లేకపోతే మనం భక్తి చేసుకోకుండా ఇంకా వేరే ఏ మార్గాన్ని అనుసరించినా మళ్ళీ ఈ 84 లక్షల రకరకాల యోనులు, ప్రాణులు, శరీరాలు మనం ధరిస్తూ భ్రమణ చేస్తూనే ఉండాలి ఈ భౌతిక ప్రపంచంలో. అందుకని మనకి ఇక్కడ చెప్పారన్నమాట, పద్మపురాణంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పద్మపురాణంలో ఏం చెప్పారంటే, ఎల్లప్పుడూ విధి నిషేధం. సో చూడండి, సాధన భక్తి అంటే విధి నిషేధం ఉంటుంది. విధి అంటే ఇది చెయ్యాలి అని, నిషేధం అంటే ఇది చేయకూడదు. సో విధి నిషేధం ఏం చెప్పారంటే, అస్సలైన విధి నిషేధం ఏంటంటే, ఎల్లప్పుడూ నువ్వు విష్ణువుని స్మరించుకుంటూనే ఉండాలి, ఎల్లప్పుడూ విష్ణువుని గుర్తుంచుకోవాలి, ఇది విధి. నిషేధం ఏంటి, ఎప్పుడూ విష్ణువుని మర్చిపోవద్దు, ఇది నిషేధం. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం కృష్ణుడిని కానీ విష్ణువుని కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడం, మర్చిపోకుండా ఉండడమే అసలైన విధి నిషేధం. ఎన్ని విధులు ఉన్నా, ఎన్ని రూల్స్ ఉన్నా, ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నా, ఎన్ని నిషేధాలు ఉన్నా, ఎన్ని ప్రొహిబిషన్స్ ఉన్నా, ఇవన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే, మీరు ఎలాగైనా సరే ఎల్లప్పుడూ కృష్ణుడిని గుర్తుంచుకునే విధంగా ఉండాలి. ఇది ముఖ్యమైన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మనకు కొన్ని విషయాలు చెప్తారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కొంతమంది ఏంటంటే ఈ లక్ష్యాన్ని మర్చిపోతారు, ఎందుకు విధి నిషేధం, ఎందుకు మనం ఈ విధిని అనుసరిస్తున్నాము, ఈ రూల్ని పాటిస్తున్నాము, లేకపోతే ఈ ప్రభు విషయాన్ని పాటిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోతారు. లక్ష్యాన్ని మనం అందుకే ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు మనము ఇది పాటిస్తున్నాం అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో అందుకని పద్మపురాణంలో ఉన్నారు, ఎలాగైనా సరే మీరు అన్ని విధి నిషేధాల యొక్క లక్ష్యం కృష్ణుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం. సో ఇది ఎవరికి, అందరికీ, అన్ని వర్ణాశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఏ వర్ణంలో ఉన్నా సరే, మీరు బ్రాహ్మణులైనా సరే, క్షత్రియులైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, బ్రహ్మచారి అయినా సరే, గృహస్థ అయినా సరే, వానప్రస్థ అయినా సరే, సన్యాసి అయినా సరే, అందరికీ ఎన్నో రకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. క్షత్రుడు ఇలా చేయాలి, బ్రాహ్మణుడు ఇలా కార్యాలు చేయాలి, బ్రహ్మచారి అయితే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, సన్యాసి ఇలా చేయాలి, చేయకూడదు అని చాలా విధి నిషేధాలు ఉన్నాయి. కానీ వాటి అన్నిటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం వచ్చేసి కృష్ణుడిని గుర్తుంచుకోగలగడం, కృష్ణుడిని స్మరించుకోగలడం. ఓకే, సో ఇక్కడ అందుకే చెప్పారన్నమాట. సో మీకు ఆల్రెడీ మన వర్ణాశ్రమం గురించి బేసిక్ ఐడియా అయితే ఉంది, ఇప్పటివరకు ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యాము, చర్చించుకున్నాం మనము. సో ఇక్కడ ముఖ్యమైనది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా మనకు నేర్పిస్తున్నారు, చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, శ్రీమద్ భాగవతంలో కూడా చామాసముని నవయోగంధ్రుల్లో ఒకరు, ఆయన మహారాజు నిమిక్ చెప్తున్నారన్నమాట. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, నాలుగు వర్ణాలు, ఈ నాలుగు వర్ణాలు కూడా భగవంతుడి యొక్క విరాట రూపం, విశ్వరూపంలోంచి వివిధ అంగాల నుంచి వాళ్ళు వచ్చారనమాట. బ్రాహ్మణులు వచ్చి భగవంతుడు తలకాయ నుంచి, క్షత్రియులు వచ్చి భగవంతుడు భుజాల నుంచి, బాహువుల నుంచి, వైశ్యులు వచ్చి ఆయన యొక్క ఉదరం నుంచి, మరియు శూద్రులు వచ్చి వాళ్ళ కాళ్ళు, అలాగే బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి, గృహస్థులు కూడా. సన్యాసులు వచ్చేసి భగవంతుడి యొక్క మస్తకం నుంచి, తలకాయ నుంచి, అలా హెడ్ నుంచి, ఇంకా వానప్రస్థలు వచ్చేసి ఆయన చేతుల నుంచి, అలా ఆయన బాహువుల నుంచి, గృహస్థులు వచ్చేసి ఆయన ఉదరం, మరియు బ్రహ్మచారులు వచ్చేసి పాదాలు. సో ఈ విధంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ అందరికీ రకరకాల వర్ణాశ్రమం ప్రకారం రకరకాల కార్యాలు, రకరకాల స్థాయి, రకరకాల యోగ్యత అవన్నీ ఉంటాయి భౌతికంగా. కానీ ఉద్దేశం ఒకటి ఏంటంటే, భగవంతుడిని ఎల్లప్పుడూ గుర్తించుకోవడం. సో ఈ విధంగా మీరు ఎవరైనా సరేనండి, ఒకవేళ మీరు బ్రాహ్మణుడే అనుకోండి, బ్రాహ్మణుడైతే ఏంది అనేది ముఖ్యమైన కార్యం ఏంటి, ఆయన ముఖ్యమైన కార్యం వచ్చేసి పఠన్ పాఠం, శాస్త్రాలని చదవడం, ఇంకొకరికి చదువు చెప్పడం, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని పంచడం. సో ఈ విధంగా అంటే భగవంతుడి యొక్క జ్ఞానం, శాస్త్రాల్లో ముఖ్యమైన, శాస్త్రంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, వేదైశ్చ సర్వే అహమేవ వేద్యో, కృష్ణుడు అన్నాడు అన్ని శాస్త్రాల నుంచి అర్థం చేసుకోవాల్సిందాన్ని. అంటే మనము శాస్త్రాలు చదివి బ్రాహ్మణులు అర్థం చేసుకొని దాన్ని ఇంకొకరికి చెప్పడం, కృష్ణుడి గురించి చెప్పడం ఇంకొకరికి, ప్రచారం చేయడం, ఇది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. తద్వారా వాళ్ళు ఇలాంటి కార్యాలు చేసి భగవంతుడిని సంతృప్తిపరచచ్చు, భగవంతుడిని గుర్తించుకోవచ్చు. ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని గుర్తించుకోవడం, భగవంతుడిని సంతృప్తిపరచడం. అలా భగవంతుడి యొక్క పక్షాన ఆయన తరఫున కూడా బ్రాహ్మణులు ఆహారాన్ని కూడా స్వీకరిస్తారు, భగవంతుడే చెప్తాడు. అలా దీని తర్వాత అందుకనే ఒక ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు అసలైన బ్రాహ్మణులు అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి ప్రచారాలకి మీరు తినిపిస్తే ప్రసాదం, భోజనం, సో అది భగవంతుడికి స్వయంగా మీరు తినిపించినట్టే. క్షత్రియులు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రత్యేక కర్తవ్యం అంటే రక్షణ, రక్షణ అంటే శరీరానికే కాదు మాయ నుంచి కూడా రక్షణ కలిగించడం. మాయ నుంచి రక్షణ కల్పించడం అంటే వాళ్ళు ధర్మాన్ని సరిగ్గా అనుసరిస్తున్నారో ఆ విషయాన్ని కూడా చూడడం, ధర్మాన్ని కాపాడడం కూడా క్షత్రియుల లక్ష్యం. ఈ విధంగా వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు, భగవంతుడిని సంతృప్తిపరుస్తున్నారు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే చూశాడో ఒక కలిరాజు ఆవుని దండిస్తున్నాడు, చంపబోతున్నాడు అని వెంటనే ఆయనకి దండన విధించారు. సో ఆ విధంగా అనమాట. అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర రణయుగం, రణభూమిలో ఎంతోమందిని ఆయన వధించాడు ధర్మాన్ని స్థాపించడం కోసం, రక్షించడం కోసం. వైశ్యులు రకరకాల బిజినెస్, వాణిజ్యం చేస్తూనే ఇంకా ముఖ్యంగా ఆవుల్ని, గో సంరక్షణ చేయడం, తద్వారా వాళ్ళు ఈ కార్యాలు చేసి భగవంతుని సంతృప్తిపరుస్తారు. ఇంకా శూద్రులు వాళ్ళకి తెలివితేటలు లేవు సొంతంగా ఏం చేసుకోవడానికి, అందుకే వీళ్ళ ముగ్గురికి వాళ్ళు సేవ చేసి తద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాన్ని నిర్వహిస్తూ భగవంతుడికి సేవ చేసుకుంటారు, భగవంతుడిని సంతృప్తిపరుస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కార్యం ఉంది, వాళ్ళు ఆ కార్యాలు చేసుకుంటే సరిపోతుంది, తద్వారా వాళ్ళు భగవంతుడిని సంతృప్తి కలిగారు, నో ప్రాబ్లం. కానీ భగవంతుడిని సంతృష్టిపరచడం, భగవంతుడిని స్మరించుకోవడం ముఖ్యమైన ఉద్దేశం. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ ప్రభుపాల్ ద్వారా, ఇది కంక్లూజన్ అంటారండి, చాప్టర్ ఎండింగ్లో ఇది సారాంశం. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైతే ఎప్పుడైతే భగవంతుడిని స్మరించుకోగలిగితే అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు, కృష్ణ చైతన్యంలో ఉంటే ఆనందంగా ఉండగలుగుతారు. ఓకే, సో వర్ణాశ్రమము పాటించడం ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కృష్ణ చైతన్యంలో రావడానికి ఉండడానికి అది సహాయపడుతుంది. సో ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, అందుకే ఇప్పుడు ఉద్ధవుడికి చెప్తున్నారన్నమాట, ఈ విధంగా ఒక వ్యక్తి తన కార్యాల ద్వారా నన్ను ఆరాధించగలిగితే, ఏం కార్యం చేస్తున్నాడో పర్వాలేదు, దాని ద్వారా నన్ను సంతృప్తికరిచి సంతృప్తి పరచగలిగితే, ఆరాధించగలిగితే అతను ఎంతో ఆనందంగా ఈ యొక్క లోకంలో జీవిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ లోకంలో లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఆనందంగానే ఉంటుందని భవిష్యత్తు. సో మనం ఇదే కదా మన ముఖ్యమైన, కృష్ణుడిని మనం సంతృప్తిపరిస్తే, మనం కృష్ణుడిని సంతృప్తిపరిస్తే అందులోనే మన సంతృప్తి, మనం సంతృప్తి చెందగలం. ఇదే యాక్చువల్లీ ప్రిన్సిపల్, అవునా? చెట్టు వేళ్లలో నీళ్లు పోస్తే అది చెట్టు ఆకులు కొమ్మలకు అన్నిటికీ ఎలా చేరుకుంటుందో అలాగే భగవంతుడిని మనం సంతృప్తిపరిస్తే మనం సంతృప్తి పడతాం. మనం సంతృప్తి పడడానికి వేరే మార్గం లేదు. సో అది విషయం. సో ఆ విధంగా అందుకని కృష్ణ చైతన్యంలోకి అందరూ వచ్చేసి కృష్ణ భక్తి చేసుకుంటే, భక్తి భగవంతుడికి సేవ చేసుకుంటే అందరి జీవితం అందరి జీవితాలు సార్థకం అయిపోతాయి, అందరి ఇచ్చలు కోరికలు పూర్తయిపోతాయి, అందరు సంతృప్తి చెందుతారు. సో యాక్చువల్లీ ఏంటంటే విషయం ఏంటంటే మనం ఎన్నో విషయాలు కోరుకుంటాం, ఎన్నో కోరికలు మనం అనుకుంటాం, ఈ కోరికలు తీరడం ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను. అందుకే మనం ఎన్నో విషయాలు కోరుకుంటాం, ఇలా భోగించాలి, అలా ఎంజాయ్ చేయాలి, ఇది కావాలి, అది కావాలని ఎందుకు కోరుకుంటాం? దీని ద్వారా నేను ఆనందంగా ఉండగలను అనే ఒక భ్రమలో ఉన్నాం కనుక. ఎప్పుడైతే ఆ భ్రమ తొలగిపోతుందో భగవంతుడి సేవ చేసుకుని అసలైన ఆనందాన్ని అనుభవిస్తాము, అన్ని కోరికలు అన్నీ తీరిపోతాయి, నెరవేరిపోతాయి, ఇంకేం కోరికలు ఉండవు. ఎందుకంటే మనకు ఆనందం దొరికిపోయింది కదా, దీని గురించి అయితే మనం కోరుకుంటాం, అసలైన కోరిక అదే కదా. సో అందుకనే కృష్ణ చైతన్యం అనేది ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, ఇక్కడ కృష్ణ చైతన్య ప్రభుపాల వారి పాయింట్ రాస్తున్నారు, చాలా మంచి పాయింట్, నెట్ ఆఫ్ డివోషన్ బుక్లో పుస్తకంలో రాస్తున్నారు. సో ఇది అంటే మన రూపగోస్వామి పాదవారి ఆచార్యుల యొక్క పుస్తకం అనువదించారు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఈవెన్ డెసిగ్నేటింగ్ కృష్ణ చైతన్యంలో అంట, ఎంత మంచిదంటే కృష్ణ చైతన్యం. ఇందులో కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఇలా మనము ఒక్కొక్కరికి చెప్పనవసరం లేదు, నువ్వు బ్రాహ్మణుడివి, క్షత్రియుడివి, వైశ్యుడివి, శూద్రుడివి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, అరే ఏదైనా సరే, ఏదైనా ఉండని, అది బ్రహ్మచారి కానివ్వండి, సన్యాసి కానివ్వండి, బ్రాహ్మణప్రస్థ కానివ్వండి, శూద్రుడే కానివ్వండి, ఎవడైనా కానీ పర్వాలేదు. అది ఒకవేళ అతను ఎటువంటి కార్యాలు చేసినా పర్వాలేదు, ఒకవేళ అతను కృష్ణుడికి పూజ చేసి కృష్ణుడిని ఆరాధిస్తున్నాడా, అతని కార్యాల ద్వారా, అతని చేష్టల ద్వారా ఆయన కృష్ణుని భక్తి, కృష్ణ భక్తి చేసుకుంటున్నాడా లేదా, ఒకవేళ ఆయన కృష్ణ భక్తి చేసుకుంటున్నాడు, కృష్ణ భావనామృతమై ఉన్నాడు, కృష్ణుడిని సంతృప్తి పరచడానికి కార్యాలు చేస్తున్నాడు అంటే సరిపోయింది. అతను బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఎవరైనా పర్వాలేదు, సరిగ్గా చేస్తున్నాడా లేకుండా పర్వాలేదు. సో కృష్ణ భక్తి చేస్తున్నాడు, కృష్ణుడికి భక్తి చేస్తున్నాడు, అది ఫైనల్ కదా. ఆ బ్రాహ్మణుడి యొక్క కార్యాలు ఎగ్జాక్ట్గా చేయట్లేదు, గృహస్థుడి యొక్క కార్యాలు ఎగ్జాక్ట్గా చేయట్లేదు, ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా పురాణ కాలంలో, వైదిక కాలంలో ఎలా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, ఎలా బ్రహ్మచారి ఉండేవాళ్ళు, ఎలా సన్యాసి ఉండేవాళ్ళు, ఎలా గృహస్థులు ఉండేవాళ్ళు, ఎగ్జాక్ట్గా అలా లేరు, అలా చేయట్లేదు, ఉద్దేశం ఏంటి? చేయడానికి ఉద్దేశం ఏంటి? కృష్ణ భావనామృతమై ఉన్నారా లేదా, కృష్ణ భక్తి చేసుకుంటున్నారా లేదా, ఇది ముఖ్యమైన ఉద్దేశం. రోజంతా ఇలా టెన్షన్లో ఉండి లేకపోతే ఇంకొకరు నిందించడం, వాళ్ళు చేయట్లేదు సరిగ్గా, వీళ్ళు చేయట్లేదు, ఇదే చేతనలో ఉందా? చేతనలో కృష్ణుడిని మీరు స్మరించుకోగలిగితే, కృష్ణ భక్తి చేసుకోగలిగితే, కృష్ణుడికి భక్తి సేవ చేసుకోగలిగి ఆనందంగా ఉంటున్నారా? సో ఆల్రెడీ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి, వేరే ఏమీ సరిగ్గా లేకున్నా అంతా అడ్జస్ట్ అయిపోతుంది అని రాస్తున్నారు ప్రభువు. దట్ విల్ అడ్జస్ట్ ద హోల్ సిచ్యువేషన్ అండ్ ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ అండ్ ఎవ్రీవన్ విల్ బి పీస్ఫుల్ ఇన్ విత్ ఇన్ దిస్ వరల్డ్. సో చాలాసార్లు ప్రభుపాల ద్వారా తాత్పర్యాలు కూడా భాగవతంలో కూడా ఇస్తారు విషయాన్ని. ఎందుకంటే ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు, కృష్ణ భక్తి అనేది ముఖ్యమైనది. సో ఈ మెటీరియల్ వరల్డ్ పర్ఫెక్ట్ కాదు, సో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, ఇది మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. సో భౌతికంగా పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నించి వేస్ట్, మనం భౌతికంగా బాగా పర్ఫెక్ట్గా చేయడానికి ఉద్దేశం ఏంటంటే, చేయడానికి ప్రయత్నించే ఉద్దేశం ఏంటంటే కృష్ణ భావనామృతంలో ఉండాలని, కృష్ణ భక్తి చేసుకోవాలని, కృష్ణుని సంతృప్తిపరచాలని. ఒకవేళ ఆ కార్యాలు చేస్తూ ఉన్నారా మీరు, సో మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుడి నామం జపం చేస్తున్నారు, నాలుగు నియమాలు పాటిస్తున్నారు, భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు సామర్థ్యానుసారంగా, సో మీరు ఆనందంగా ఉండొచ్చు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. నారదముని కూడా నారద పంచరాత్రిలో ఈ విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఇలా మనము గురువు నిర్దేశానుసారంగా, శాస్త్రాల నిర్దేశానుసారంగా మనము ఇలా సాధన భక్తి చేసుకుంటే సరిపోతుంది. మనము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రేమ భక్తి పొందే స్థాయికి చేరుకోగలమని చెప్తున్నారు. తద్వారా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ మనం మూడవ అధ్యాయం చూసుకుందామంట. ఇప్పుడు మూడవ అధ్యాయం వచ్చేసి, దీని పేరు వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్లో ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ యాక్సెప్టింగ్ డివోషనల్ సర్వీస్. అంటే భక్తి, ఈ శుద్ధ భక్తిని స్వీకరించడానికి కావలసిన యోగ్యత, అర్హత ఏమిటి ఒక వ్యక్తికి. సో అసలైన అర్హత అంటే ఏంటంటే కృష్ణుడి పట్ల ఆకర్షణ, ఇదేనంట. ఒకవేళ ఒక వ్యక్తికి కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగితే చాలంట, ఆ వ్యక్తి భక్తి చేసుకోవడానికి అర్హుడైపోతాడంట. ఒకవేళ అతనికి ఆకర్షణ కలిగినా కానీ, మీరు అనుకోవచ్చు సరే ఆకర్షణ కలిగిన సరే కానీ ఆయనకి ఎన్నో భౌతిక ఆసక్తులు, భౌతిక కోరికలు, ఇంకా ఎన్నెన్నో ఇలాంటివి ఉన్నాయి ఉండొచ్చు. కానీ ఒకవేళ కృష్ణుడి పట్ల ఆకర్షణ ఉందనుకోండి అతనికి, అతనికి ఎన్ని భౌతిక కోరికలు, ఎన్ని ఆసక్తులు ఉన్నా, అవన్నీ ఎన్ని కల్మషాలు ఉన్నా అది సెకండరీ. భక్తి స్టార్ట్ చేయడానికి, భక్తి మార్గంలో మొదలు పెట్టడానికి, శుద్ధ భక్తి స్వీకరించడానికి, స్టార్ట్ చేయడానికి, ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి సరిపోతుంది ఆకర్షణ. కృష్ణుడి పట్ల ఆకర్షణ సరిపోతుంది మీకు. మీరు ఇంకా ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఎన్నో కల్మశాలు ఉన్నాయి, ఎన్నో ఆసక్తులు కోరికలు భౌతికంగా ఉన్నా కానీ స్టార్ట్ చేయడానికి, ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి సరిపోతుంది. కానీ కృష్ణుడి పట్ల ఆకర్షణ మాత్రం స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. ఆ వ్యక్తి భక్తి చేసుకోవడానికి, భక్తి మార్గాన్ని అనుసరించడానికి అర్హుడైపోతాడంట. సో ఇలా ఈ ఆకర్షణ ఎలా కలుగుతుంది, కృష్ణుడి పట్ల మనకు ఆకర్షణ ఎలా కలుగుతుందంటే, అంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా కలుగుతుందంట. భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, చూడండి, మనకు మామూలుగా స్టేజెస్ ఆఫ్ భక్తులు కూడా ఆదవ శ్రద్ధ సాధు సంఘ. సో మనకి అలా మనం సాధువుల సాంగత్యం చేస్తాం ఏదో కొంచెం శ్రద్ధ ద్వారా. సో ఈ శ్రద్ధ ద్వారా మనం సాధువుల సాంగత్యం చేసినప్పుడు దాని కారణంగా మనకు ఎంతో మంచి ఆకర్షణ కృష్ణుడి పట్ల కలుగుతుంది వారి యొక్క కృప ద్వారా. సో ఈ విధంగా, అందుకనే ఏ బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలత బీజ్. భక్తిలత బీజం అంటే మొదలు పెట్టడానికి భక్తి ఎలా స్టార్ట్ అవుతుంది, భక్తి బీజం ఎక్కడి నుంచి మనకి ఎవరు నాటుతారు, ఎలా నాటుతుంది మన హృదయంలో నాటబడుతుందంటే గురువు మరియు కృష్ణుడి యొక్క కృప ద్వారా. ఈ విషయం ముందు కూడా చర్చించారు, అవునా. ఎప్పుడైతే మీరు హృదయంలో మనస్ఫూర్తిగా కోరుకుంటారో కృష్ణ భక్తి చేసుకోవాలి, నేను భగవంతుడు అంటే ఎవరు, నేను ఎవరు, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నప్పుడు ఆ తీవ్రమైన నిజాయితీ కోరుకుంటే అప్పుడు పరమాత్ముడు మిమ్మల్ని సరైన గురువు దగ్గరికి మార్గదర్శనం చేస్తారు. మీరు గురువు యొక్క కృప ద్వారా ఆయన మీకు భక్తి బీజాన్ని మీ హృదయంలో నాటుతాడు, రైట్. సో ఈ విధంగా మీ భక్తి మార్గం మొదలవుతుంది, మీ కృష్ణుడి పక్క ఆకర్షణ మొదలవుతుంది. సో ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట, ఉద్ధవుడికి కృష్ణుడు చెప్తున్నాడు భాగవతంలో ఏమని, ఎంతో భాగ్యవంతుడైతే కానీ నా పట్ల ఆ వ్యక్తి ఆకర్షితుడు కాడు అని. అంతేనా, చాలామంది కృష్ణుడు ద్వేషిస్తారు, నిందిస్తూ ఉంటారు కూడా. సో కృష్ణుడి పట్ల ఆకర్షణ కలగడం మనకి అంటే అది ఎంతో భాగ్యవంతం, మనం ఎంతో భాగ్యులం. ఆల్రెడీ మనం కృష్ణుడు భక్తి చేసుకున్నాం, అట్లీస్ట్ మనం శుద్ధ భక్తులం కాకుండా కృష్ణ భక్తులకు వచ్చేసాము. కృష్ణుడికి భక్తి చేసుకుంటామంటే ఎంతో అంత శ్రద్ధ, ఎంతో అంత ఆకర్షణ కొంచెము కొద్ది గొప్ప ఉంది. సో అది కలగడమే ఎంతో భాగ్యం, మహాభాగ్యం. ఇంతకన్నా భాగ్యం వేరేదేం లేదు ఈ ప్రపంచంలో. సో ఆల్రెడీ మీరు, మనం అందరం కూడా ప్రభుపాల ద్వారా యొక్క కృప ద్వారా, ఇంకా ఆయన అనుసరించి ఎంతోమంది శుద్ధ భక్తుల యొక్క కృప ద్వారా మనం అందరం కూడా ఏదో విధంగా భక్తిలోకి వచ్చేసాము, కృష్ణుడి పట్ల ఆకర్షితులు అయిపోయాము, భక్తి మార్గాన్ని అనుసరించడానికి మొదలు పెట్టేసాం ప్రాసెస్. సో మనం ఎంతో మన భాగ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా భక్తిని స్వీకరించినా కానీ కృష్ణుడి పట్ల ఆకర్షణ ఉంటే చాలు, అతను ముందుకు వెళ్ళగలడు భక్తిలో. సో ఇప్పుడు భక్తుల్లో కూడా మళ్ళీ మూడు లెవెల్స్ ఉంటారన్నమాట. ఒకరు మనకు తెలిసిందే, అన్నిటికన్నా టాప్ వచ్చేసి ఉత్తమ భక్తులు, ఉత్తమ భక్తి, ఉత్తమ భక్తులు. మధ్యలో మధ్యమధికారి భక్తులు, ఫస్ట్ ఉత్తమధికారి, దానికి మిడిల్లో మధ్యమధికారి భక్తులు, ఇంకా లాస్ట్ కొత్తగా లాస్ట్ స్టేజ్లో లోవర్ స్టేజ్ నయా కొత్త వాళ్ళని కనిష్ట అధికారులు, కనిష్ట భక్తులు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఉత్తమ అధికారులు అంటే వాళ్ళకి భగవంతుడి పట్ల సంపూర్ణమైన శ్రద్ధ, ఇంకా శాస్త్రాల యొక్క మొత్తం శాస్త్రాలని బాగా అర్థం చేసుకున్నారు. సో ఈ క్లాసిఫికేషన్ మూడు రకాలుగా ఉన్నాయి కదా, ఈ క్లాసిఫికేషన్ వచ్చేసి రెండు విషయాల ఆధారంగా. ఒకటి శాస్త్ర జ్ఞానము, అంటే శాస్త్ర జ్ఞానం అంటే ముఖ్యంగా భగవంతుడు ఇంకా అన్ని విషయాలకు భగవంతుడికి సంబంధించిన విషయాల జ్ఞానము, ఇంకొకటి వచ్చేసి భగవంతుడు ఇంకా ఆయన చెప్పిన విషయాల పట్ల శ్రద్ధ. ఒకటి జ్ఞానము, ఇంకొకటి శ్రద్ధ భగవంతుడి పైన, భగవంతుడికి సంబంధించిన అన్నిటిపైన. సో ఇది ఉత్తమ అధికారులకు సంపూర్ణంగా ఉంటుంది, జ్ఞానము మరియు శ్రద్ధ. ఎంత మంచి జ్ఞానము శ్రద్ధ ఉంటుందంటే ఎవరైనా వచ్చి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే భగవంతుడికి కానీ శాస్త్రాలకి కానీ వాళ్ళని వాళ్ళు ఖండించి శాస్త్రయుక్తంగా వాళ్ళకి జవాబు ఇవ్వగలరు, వాళ్ళు చేసిన వాదాన్ని ఖండించగలరు, ఆ సామర్థ్యం ఉంది. ఇంకా వారిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, వాళ్ళు ఎంత నెగిటివ్గా చెప్పిన శాస్త్రాల గురించి కానీ భగవంతుడి గురించి కానీ వారిని ఉత్తమ అధికారులు మీరు డిస్టర్బ్ చేయలేరు. సో ఇది ఉత్తమ అధికారులు. మధ్యలో వచ్చేసి మధ్యమాధికారులు, మధ్యమాధికారులు అంటే వాళ్ళకు కూడా సంపూర్ణమైన శ్రద్ధ భగవంతుడి పైన, ఇంకా జ్ఞానం కూడా ఉంది. కానీ వాళ్ళ జ్ఞానం ఎంత అంటే వాళ్ళకు వాళ్ళు కన్విన్స్ అయిపోయారు, వాళ్ళకు కన్విన్స్ అవ్వడానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం ఉంది, కానీ ఇంకొకరిని కన్విన్స్ చేయడానికి కావాల్సినంత జ్ఞానం లేదు. సో ఒక్కొక్కసారి వాళ్ళు ట్రై చేస్తారు, ఒక్కొక్కసారి విఫలమైపోవచ్చు ఇంకొకరిని కన్విన్స్ చేయడానికి, వాళ్ళు చేయొచ్చు చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ అన్నమాట భక్తిలో, వాళ్ళకు మాత్రం శ్రద్ధ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో వాళ్ళు కూడా అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఉత్తమ అధికారుల స్థాయికి వెళ్ళిపోగలరు. ఇంకా కనిష్ట అధికార స్థాయిలో ఉన్న భక్తులు ఏంటంటే వాళ్ళల్లో శ్రద్ధ అనేది కూడా చాలా వీక్ అన్నమాట, ఇంకా జ్ఞానం కూడా అంతగా ఉండదు. భగవంతుడు అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, భగవంతుడు అంటే వాళ్ళు బాగా నమ్ముతారు కొంచెం, కానీ భక్తుల పైన అంత శ్రద్ధ లేదు, అంటే సంపూర్ణమైన అండర్స్టాండింగ్ లేదండి. భగవంతుడు అంటే భగవంతుడికి భక్తులు ఎంతో ప్రియమైన వారు కాబట్టి మనం భగవంతుడికి భక్తులకు కూడా సమానం ఇవ్వాలి, అంత జ్ఞానము అంత ఆలోచన అంత లేదన్నమాట. భగవంతుడికి పూజ చేసుకుంటారు, భగవంతుడు అంటే కొంచెం శ్రద్ధ ఉంది, కానీ వాళ్ళ శ్రద్ధ అంత స్ట్రాంగ్ కాదు, వాళ్ళ జ్ఞానం కూడా అంత లేదు, కొంచెమే జ్ఞానం. సో తద్వారా ఏంటంటే ఎవరైనా వచ్చేసి వాళ్ళకి ఏమైనా మాయమాటలు చెప్పేస్తే వాళ్ళు నమ్మేస్తారు వాళ్ళు. సో వీళ్ళ శ్రద్ధ చాలా వీక్ కాబట్టి వీళ్ళు పతనం అయ్యే అవకాశం చాలా ఎక్కువ అన్నమాట. సో ఇది విషయం. ఈ విధంగా మూడు లెవెల్స్లో డివోటీస్ ఉన్నారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇచ్చారు ఇక్కడ, లేకపోతే కనిష్ట మధ్యక ఉత్తమం. సో ఇది అన్నమాట మొత్తం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సో ఫర్దర్ క్లాసిఫికేషన్ ఆఫ్ నియోఫైట్. ఇప్పుడు కనిష్ట వరకు చెప్పారు, కనిష్టలో ఇంకా కనిష్ట కన్నా కింది స్థాయి లేకపోతే కనిష్టనే అనుకోండి, దాంట్లో కూడా నాలుగు ఉన్నాయంట. భగవద్గీతలు ఇచ్చారు, అర్థు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని చ భరతర్షవ చతుర్విధా భజంతే మాం ధనా సుకృతిన అర్జున. ఓ అర్జున, నలుగురు ఉన్నారు సుకృతి కలిగిన వాళ్ళు, ఆ సుకృతి కలిగిన నాలుగు రకాల వ్యక్తులు నా దగ్గరకు వస్తారు నన్ను ఆరాధించుకోవడానికి. సో ఆ నలుగురు ఎవరంట, సుకృతి కలిగిన వాళ్ళు. ఇవి సుకృతి అంటే, ఈ సుకృతి ఏంటంటే చూడండి, ఈ సుకృతి ఏదో పుణ్యం కాదు, ఈ సుకృతి పుణ్యం సుకృతి కాదు, ఇది భక్తి సుకృతి. ఇది మనకు ఆచార్యులు క్లియర్ చేస్తారు ఆయన వాళ్ళ యొక్క కామెంటరీస్లో. ఎందుకంటే భక్తి మీరేవో పుణ్యకార్యాలు చేయడం కారణంగా మీకు మీకు అది భక్తిని ఉత్పన్నం చేయలేదు. పుణ్యకార్యాల ద్వారా మీకు భక్తి లభించదు, భక్తి నుంచే భక్తి లభిస్తుంది మీకు. అందుకే శుద్ధ భక్తుడు యొక్క కృప ద్వారా, ఆయన దగ్గర భక్తి ఉంది కాబట్టి ఆయన మనకు భక్తిని ఇవ్వగలరు, వేరే ఎవరు ఇవ్వలేరు. భగవంతుడు మనకు భక్తిని ప్రసాదించగలడు అలా. సో భక్తి మాత్రమే భక్తి ఉత్పన్నం చేయవచ్చు. భక్తి ఈజ్ ద కాజ్ ఆఫ్ భక్తి అండ్ దేర్ ఇస్ నో అదర్ కాజ్. వేరే కారణం ఏం లేదు. మీరు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత జ్ఞానాన్ని అర్జించినా, ఎన్ని రకాల కర్మలు చేసినా దాని ద్వారా మీకు భక్తి లభించదు. అంటే వీళ్ళు తెలుసో తెలియకో, ముఖ్యంగా తెలియకుండానే చేస్తారు. అజ్ఞాత సుకృతి సేకరించుకున్నారు పోయిన జన్మల్లో, ముందు కార్యాల్లో, ఎప్పుడో అప్పుడు ముందు. సో ఇలాంటి వాళ్ళు అందుకని అజ్ఞాత సుకృతి కారణంగా ఏంటంటే వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక శ్రద్ధ అనేది ఏర్పడుతుంది, భగవంతుడి పట్ల ఒక ఆకర్షణ అనేది ఏర్పడుతుంది, భగవంతుడి పట్ల ఒక నమ్మకం. లేకపోతే వాళ్ళకి ఇలాంటి సందర్భాల్లో ఆర్తు అంటే ఏదో కావాలనుకున్నప్పుడు, సారీ ఆర్తు అన్నప్పుడు ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు, లేకపోతే అర్త్ ఏదైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, నా దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి, నా కోరిక తీర్చుకోవడానికి. అంటే వాళ్ళకి భగవంతుడి పైన శ్రద్ధ ఉంది, అవునా? అందుకే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. అందుకని కృష్ణ అంటున్నాడు వీళ్ళు జనా సుకృతి అర్జున. సో వీళ్ళు కూడా సుకృతమైన జనాలు, పయస్, సో వీళ్ళకి భక్తి చిక్కుతుంది, అందుకే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. అవును, వీళ్ళకి ఇంకా సంపూర్ణమైన శ్రద్ధ లేదు, శుద్ధభక్తులు కాదు, కానీ వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. సో మెల్లిగా వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు శుద్ధభక్తులు అయ్యే ఛాన్స్ ఉంది. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈరోజు చూద్దామంట. అదే నెక్స్ట్ ఈరోజు అంత క్లాసు మిగతా పాటు. సో అలాగే జ్ఞానము పొందడానికి భగవంతుడి గురించి కొంతమంది వస్తారు, ఇంకొకరు జిజ్ఞాసు అంటే ఏదో ఉత్సుకత అనమాట, ఏముంది ఇందులో తెలుసుకుందామని భగవంతుడి దగ్గరకు వస్తారు. సో ఇలా నాలుగు రకాల వ్యక్తులు వస్తారు, భక్తి సుకృతి ఉన్నవాళ్ళు. సో ఇందులో ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇప్పుడు ధ్రువ మహారాజు ఉదాహరణ ఇచ్చారు, అందరికీ తెలుసు ధ్రువ మహారాజు ఎందుకు వెళ్ళాడు భగవంతుడు తపస్సు చేసుకోవడానికి. తన తండ్రి కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలి. సో ఆయన ఈ కేటగిరీకి ఎగ్జాంపుల్ అన్నమాట. అర్త్ నాకు ఏదో భౌతికంగా ఏదో కావాలి అనే ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి, కానీ భగవంతుడికి తపస్సు చేసుకొని ఎలా, గురుదేవు నారదముని యొక్క అధ్యక్షతలో ఆయన నుంచి మంత్రోపదేశం కలిగి ఆయన యొక్క ఆదేశానుసారంగా ఆయన నిజాయితీగా భగవంతుడికి భక్తి చేసుకున్నాడు, భగవంతుడికి దర్శనం ఇచ్చాడు, ఆయన కృప చూపించాడు, అలా శుద్ధభక్తుడు భగవంతుడి కృప ద్వారా ఆయన శుద్ధభక్తుడు అయిపోయాడు. దాని తర్వాత భగవంతుడి దర్శనం వచ్చిన తర్వాత నాయన నీకు ఏం కావాలి కోరుకో అంటే, నాకు ఇంకేం వద్దు, నేను ఆల్రెడీ స్వామి మిమ్మల్ని దర్శించుకొని నేను ఆల్రెడీ సంతృప్తి చెందాను, వరంన యాచ నాకు ఇంకే వరాలు అవసరం లేదు, నేను ఇంకే వరాలని యాచించట్లేదు, వరంన యాచ అని చెప్పేస్తారు. సో శుద్ధభక్తులు అయిపోయారు ఆయన. సో ఆయన స్టార్ట్ చేశాడు ఏవో భౌతిక కోరికతో, కానీ భగవంతుడు శుద్ధభక్తుల యొక్క సాంగత్యంలో వారి ఆదేశాన్ని బాగా పాటించినందుకు ఆయన శుద్ధభక్తులు అయిపోయాడు. సో ఇది పాసిబుల్ అనమాట, అంటే కనిష్ట స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఉదాహరణ ఇక్కడ, సనక సనాతన సనంద సనత్ కుమారులు, చతుష్కుమారులు వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ కూడా జ్ఞానులు, అవునా, వాళ్ళందరూ కూడా జ్ఞానులు సాధువులు. వీళ్ళందరూ కూడా ఇలా భగవంతుడి గురించి తెలుసుకోవాలనేది ఉద్దేశంతో వెళ్ళారు. అలా భగవంతుడి యొక్క తులసి మకరంద వాయు, తులసి దళం యొక్క మకరంద యొక్క వాయు వాళ్ళ నాసికల్లో ప్రవేశించి వాళ్ళ భక్తి భగవంతుడి పట్ల కలిగింది భగవంతుడి యొక్క కృప ద్వారా వాళ్ళు భక్తులు అయిపోయారు. నైమిషరణ్య ఫారెస్ట్లో, అడవిలో నైమిషరణ్యంలో అక్కడ శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఉత్సుకతో అడిగారు, జిజ్ఞాసు. సో వారు కూడా తర్వాత శ్రీమద్ భాగవతం విని శుద్ధభక్తులు అయిపోయారు. ఆ విధంగా ఇంకొకరు ఉన్నారు, మన గజేంద్రుడు. గజేంద్రుడు ఆయన పోయిన జన్మలో ఇంద్రదును మహారాజు భక్తుడు. సో ఆయన ముందు ఆల్రెడీ భక్తుడు, ఆయనకు సుకృతి భక్తి సుకృతి ఉంది. సో ఆయన ఇప్పుడు ఆర్తో అంటే ఎంతో కష్టంలో దుఃఖంలో ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు ఆయన భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాడు, తద్వారా భగవంతుడు వచ్చి ఆయన రక్షించాడు. ఆయన మళ్ళీ ఆయనకు మొత్తం భగవంతుడి యొక్క కృప ద్వారా ఆయన కూడా మళ్ళీ శుద్ధభక్తుడు అయిపోయారు. సో ఈ విధంగా నలుగురు కూడా భగవంతుడి దగ్గరకు వచ్చి శుద్ధభక్తులు అయిపోయారు. ఇది భగవంతుడి యొక్క భక్తి చేసుకునే యొక్క లాభం, అంటే భగవంతుడు సాంగత్యంలోకి వచ్చి ఇలా శుద్ధభక్తుల యొక్క సాంగత్యంలో రావడం ద్వారా మనం ఏ ఉద్దేశంతో వచ్చిన ఉద్దేశాలన్నీ కూడా శుద్ధమైపోయి మనం శుద్ధభక్తులుగా మారిపోవచ్చు. అందుకనే అన్నారు, అకామ సర్వకామోవా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజంతే పురుషం పరం. సో మీరు ఏం కామవాసన ఉన్నా లేకపోయినా, మోక్షం ఆశించినా ఆశించకపోయినా, ఏదైనా సరే మీరు ఏదైనా భగవంతుడు కృష్ణుణ్ణి ఆరాధించుకోండి, తద్వారా మీకు భక్తి లభిస్తుంది, అవునా. సో అందుకని ప్రభుపాల ద్వారా చూడండి, ఇలాంటి భక్తి సుకృతి లేకుండా ఉంటే, భగవంతుడి పైన ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఉంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి రారు, అవునా. వాళ్ళు భగవంతుడి నమ్మరు, లేకపోతే నాస్తికులుగా మారిపోతారు, లేకపోతే కమ్యూనిస్టుగానే మారిపోతారు. కానీ వాళ్ళు ఇలా భగవంతుడి దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళందరికీ ఏదో కొంత శ్రద్ధ ఉంది, వాళ్ళకి ఏదో భక్తి సుకృతి ఉంది, వాళ్ళు అలా భగవంతుడి సాంగత్యంలో ఉండి అలా భక్తులు అయ్యే అవకాశం ఉంది, శుద్ధభక్తులు అయ్యే అవకాశం ఉంది. ఇందులో నలుగురిలో కూడా ఇక్కడ చెప్తారు మనకి, ముఖ్యంగా ఎవరైతే ఈ జ్ఞానులు ఉన్నారే వీళ్ళందరికన్నా శ్రేష్టం. ఎందుకు అది కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, ఎందుకంటే వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు, వాళ్ళు ముఖ్యంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలని వస్తున్నారు. తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు భగవంతుడికి భక్తులు అయిపోతారు, భక్తి చేసుకుంటారు. జిజ్ఞాసు కూడా పర్వాలేదు, వాళ్ళు ఉత్సుకత చీరిపోయిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా భక్తులకు వచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వీళ్ళు అర్థు అర్థార్థి వాళ్ళు ఏంటంటే, ఒకసారి వాళ్ళ కష్టంగా తీరిపోయినప్పుడు, లేకపోతే వాళ్ళకి కావాల్సింది దొరికిపోయినప్పుడు వెళ్ళిపోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన దానికోసం కదా. కానీ భగవంతుడి సాంగత్యంలో వాళ్ళకు వేళ శుద్ధమైన నిజాయితీ భక్తి చేసుకునే ఛాన్స్ దొరికితే, భక్తుల యొక్క సాంగత్యం దొరికితే వాళ్ళు శుద్ధభక్తులు కూడా మారిపోవచ్చు. దానికి ఉదాహరణలు మనం చూసుకున్నాం, రైట్? సో ఇవన్నీ మనకి ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇలా ఎందుకు మొత్తం భౌతిక కల్మషాలు, భౌతిక కోరికల నుంచి మనం ముక్తి పొందాలి అంటే, అవి మనకి ఎప్పటి వరకు అయితే భౌతిక కోరికలు ఉంటాయో, భోగించాలనే వాసన ఉంటుందో, అప్పటి వరకు మనం భక్తిలో ఆనందాన్ని అనుభవించలేము, భక్తి రసాన్ని ఆస్వాదించలేము. అది పాయింట్ ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తారు. ఎంతవరకు అయితే మీరు భౌతిక కోరికలతో నిండి ఉంటుందో, ఇంకా అది అలా భోగించాలి ఇలా భోగించాలని మనసులో ఉందనుకోండి, ఇంకా మనం భక్తి చేసుకుంటున్నా కానీ అసలైన ఆనందాన్ని ఆస్వాదించలేమంట. అందుకే మనకి ఎంత శుద్ధమైపోతే, మన భౌతిక కోరికలు ఎంత తొలగిపోతే, మనం భక్తిలో రసాన్ని అంతగా ఆస్వాదించగలం. అది ముఖ్యమైన విషయం. మీరు ఇంకా భక్తిలో రసాన్ని ఆస్వాదించలేకపోతే, ఆనందాన్ని అనుభవించలేకపోతే, అర్థం చేసుకోవచ్చు భౌతిక కోరికలు చాలా ఉన్నాయని. మనం బాగా జపం చేయాలి, ఇంకా మన గురుదేవు యొక్క ఆదేశాన్ని బాగా పాటించాలి, శాస్త్రంలో ఉన్న విషయాన్ని బాగా పాటించాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదే పాయింట్ 2-3 సార్లు రాశారు ప్రభుపాల గారు. ఇంకా లాస్ట్ కొన్ని విషయాలు ఉన్నాయి, చైతన్య మహాప్రభు కూడా చెప్పారన్నమాట. మరి భక్తులు ఇలా ముక్తిని కూడా ఆశించరు. ఇప్పుడు చైతన్య మహాప్రభు శిక్షాస్త్రంలో ఏం చెప్తారు, మమ జన్మని జన్మనీశ్వర అయినందా తనుజాకింకరం పతితా మాం విషమే భవాంబుధౌ, మమ జన్మని జన్మనీశ్వరే అహైతుకీ భక్తి. సో మీకు నేను ఈ జన్మనే కాదు, ఈ జన్మ తర్వాత వచ్చే జన్మలో కూడా మీకు అహైతుకి భక్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఇంకా మాకు వేరే అవసరం లేదేమి. చూడండి, అంటే ముక్తి కూడా కోరుకోవట్లేదు, నాకు నెక్స్ట్ జన్మ లభించినా పర్వాలేదు, దానికి దాని ప్రాబ్లం ఏం లేదు నాకు, కానీ ఆ జన్మలో కూడా మీకు అహైతుకి భక్తి చేసుకోవడం నా ఉద్దేశం. ఇది చైతన్య మహాప్రభు మనకి నేర్పించిన శిక్షణ. సో భక్తులకి ఏంటంటే, ముక్తి గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు, వాళ్ళకి ఎక్కువ భక్తి గురించి ఇంట్రెస్ట్. భక్తి చేసుకోవాలి, ముక్తి లభించినా లభించకపోయినా పర్వాలేదు. ఇంకా బిల్వమంగళ ఠాకూర్ అంటారు, ఎవరైతే భగవంతుడు భక్తి చేసుకుంటాడో వారికి ముక్తి అనేది ఆ డోర్ దగ్గర చేతులు జోడించుకొని దాసి రూపంలో నించొని ఉంటుంది రెడీగా. సో ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళకి బై డిఫాల్ట్గా ముక్తి అనేది లభించేస్తుంది. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు, చింతించరు కూడా భక్తులు. ఎందుకంటే ఒకవేళ ముక్తి లభించినా లభించకపోయినా చేసే భక్తి భగవంతుడి సేవ, అది కంటిన్యూ చేసుకుంటాం. అది భౌతిక ప్రపంచంలో అయినా సరే, ఆధ్యాత్మిక ప్రపంచంలో అయినా సరే, ఈ చేతనతోనే మనము భగవంతుడికి భక్తి చేసుకోవాలి. కపిల ముని ఆయన దేవహూతి తన తల్లికి చెప్తున్నారు, ఈ విధంగా నా శుద్ధభక్తులు ఏంటంటే నా యొక్క గుణ రూప మహిమలకి ఎంతగా ఆకర్షితులైపోతారు, నేను చేసే లీలలకి ఎంతో ఆకర్షితులైపోతారు. వాళ్ళ మనసులన్నీ ఎప్పుడు నా యొక్క ఈ చింతన, నా యొక్క లీలా స్మరణలోనే నిమగ్నమైపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితాలను మొత్తం ఇలా నాకు అంకితం చేసేస్తారు ఈ ఆకర్షణ కారణంగా అని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి భక్తులు ఎప్పుడు ఎటువంటి ముక్తిని కూడా కోరుకోరు, ఇంకా ఎటువంటి భౌతిక సుఖాన్ని కూడా కోరుకోరు. అయినా కానీ నేను వాళ్ళకి నా యొక్క లోకంలో, నా యొక్క ధామంలో వాళ్ళకి స్థానాన్ని ఇస్తాను. సో ఇప్పుడు ఎందుకు భక్తులు మరి భగవద్ధామానికి వెళ్తున్నారంటే, భగవంతుడు వాళ్ళు కోరుకుంటారు, భగవంతుడు కోరుకుంటారు అరే వీళ్ళు నాకు దగ్గర ఉండాలి అని ఆయన తన లోకాన్ని తెప్పించుకుంటున్నాడు. భక్తులకి ఏంటంటే, భగవంతుడు ఎక్కడ వాళ్ళని పెడితే ఆయన వాళ్ళు అక్కడ సంతృష్టిగా ఉంటారనమాట. సో ఇక్కడ భగవంతుడు కోరుకొని భగవంతుడు స్వయంగా భక్తులను తన ధామానికి తీసుకెళ్తున్నాడు అని చెప్తున్నారు. సో ఈ విధంగా అనమాట, దీనికి ఎన్నో సాక్ష్యాలు భాగవతంలో ఉన్నాయి. అవునా, ఎంతోమందికి ఇలా ముక్తి లభించి భగవద్ధామాన్ని లభించింది, ప్రాప్తి, భగవద్ప్తి. సో మనకి భాగవతం 3వ స్కందంలో ఉద్ధవుడు కూడా కృష్ణుడు చెప్తున్నారనమాట, ఎవరైతే మీకు ఇలా ప్రేమపూర్వకంగా భక్తి చేసుకుంటారో వాళ్ళకి ఇంకా జర్మార్థ కామ మోక్షాల గురించి చింతించాల్సిన అవసరమే లేదు, దాని నుంచి వచ్చే లాభాలన్నీ ఎలాగో వచ్చేస్తాయి వాళ్ళకి. ధర్మార్థ కామ మోక్షాలు వాళ్ళకి లభించేస్తాయి, మీకు భక్తి చేసుకున్నారంటే చాలు. సో అందుకే నేను మీ కోరుకునేది ఏం లేదు, మీ యొక్క పాదపద్మాల పట్ల అహేతుకి భక్తి కావాలని కోరుకుంటున్నానని చెప్తారు. కపిలముని కూడా తన తల్లికి చెప్తారు భాగవతంలో, ఇలా ఎవరైతే భక్తి భావనతో నిండి ఉంటుందో హృదయంలో, వాళ్ళందరూ ఎప్పుడు నా సంతృష్టి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా భక్తులందరూ కూడా కలిసి ఎప్పుడు నా యొక్క గుణరూపం లీల మహిమల్ని చర్చించుకుంటూ ఉంటారు, అలా చర్చించుకోవడం వల్లనే ఆనందాన్ని అనిపిస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు కూడా నాలో నిమగ్నమైపోయి కలిసిపోయి ఒక్కటైపోవాలని కోరుకోరు. రమంతిచ తుష్యంతిచ రమంతిచ తథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమంతిచ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అదే విషయాన్ని, నా భక్తులు ఎప్పుడు నా లీల గుణరూప మహిమల్ని చర్చించుకుంటూ ఆనందంగా ఉంటారు అని. సో ఫైనల్గా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ధ్రువ మహారాజు కూడా చెప్తున్నారన్నమాట. ఈ మీ యొక్క భక్తి చేసుకోవడం ద్వారా ఎంత ఆనందం కలుగుతుందంటే, అది ఎప్పుడు కూడా కర్మిలు ఎవరైతే స్వర్గాన్ని ఆశిస్తున్నారో, స్వర్గ సుఖాన్ని లేకపోతే భౌతిక సుఖాన్ని, వాళ్ళు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు. ఎప్పటివరకు అందుకే మనం భౌతిక సుఖాన్ని ఆశిస్తూ దాని గురించి ఆలోచిస్తున్నామో, దాని అలాంటి వాళ్ళు కృష్ణ భక్తి లేకపోతే కృష్ణ భక్తిలో భక్తి చేసుకోవడం ద్వారా కలిగే ఆనందాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళు ఆస్వాదించలేరు. ఇది విషయం. సో అందుకనే ఈ భౌతిక ఆనందం అనేది చాలా తక్కువది. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనం దాన్ని వదిలేసి కృష్ణ భక్తిని లేకపోతే కృష్ణుడికి సరిగ్గా భక్తి చేసుకోవడం ఆరంభించినప్పుడు, గురువు ఇంకా ఈ యొక్క శాస్త్రీయ ఆదేశానుసారంగా. ఓకే, సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది, మూడో అధ్యాయం కూడా. సో మనం నెక్స్ట్ 4, 5 అధ్యాయాలు వచ్చే క్లాస్లో చూసుకుందామంట, అక్కడ చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరి దోపిక ఈరోజు ఇంతసేపు ఈ యొక్క విషయం గురించి విన్నందుకు. శిల రూప గోస్వామి పాదకి జయ, శిల ప్రభుపాదకి జయ, భక్తిర సామ్రత సింధుకి జయ, అనంతకోటి వైష్ణవ వృందికి జయ, నితాయి గౌర్ సీతనాథ ప్రేమనందే హరిహరి బోలు.